ఉగాది శుభాకాంక్షలందరికీ. మనకు ఒక కథ ఉంటుంది, దాంట్లో ఏంటంటే నారదుడు విష్ణు మాయకి నేను లోబడిన వాడిని కాదు అని ఒక చిన్న అహంకారం వచ్చింది. దానికి అహంకారం వస్తే ఆయనకి చిన్న శాపం వస్తుంది. ఆ శాపం ప్రకారం ఆయన పందిగా పుడతాడు. పందిగా పుట్టి ఇంకో పందిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 60 మంది పిల్లలు పుడతారు ఆయన. అప్పుడు ఆయన మళ్ళీ ఈ శాపంలో ఉన్నా కూడా ఆయన పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది కాబట్టి భగవంతుడిని కోరుకుంటే అప్పుడు శాప విమోచనం చేస్తాడు అని చెప్తారు. ఈ కథ అంతా ఎందుకంటే మామూలుగా మనం పంది అనగానే అసహించుకుంటాం, కానీ దాని అసలు పాయింట్ వేరు. వరాహము అని సంస్కృతంలో పేరు. వరాహము, అహము అంటే పగలు, వర అహము అంటే వరంనిచ్చే అహము, అంటే మనకు వెలుగునిస్తుంది. వెలుగునిచ్చే అహము అనే రూపంలో నారదుడు అంటేనే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన మామూలుగానే సృష్టి కార్యక్రమంలో నువ్వు పార్టిసిపేట్ చెయ్యని బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళ నాన్నగారు అడిగితే నేను చెయ్యను, నేను ఎప్పుడు భగవంతుడితోటే ఉంటాను అంటాడు. అలాంటప్పుడు నెక్స్ట్ సనందన సనత్ కుమారులు, నలుగురు కుమారుల్ని సృష్టిస్తారు. వాళ్ళు కూడా ఈ నారదుడు ఉపదేశంతో మేము పార్టిసిపేట్ చేయమంటారు. వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ప్రజాపతులు 9 సృష్టి చేస్తారు. ఆ ప్రజాపతుల్లో దక్షుడు అనే ప్రజాపతి, ప్రసూతి అనే ఒక ఆయన భార్య పేరు, వాళ్ళిద్దరూ కలిసి ఈ సృష్టి అంతా చేశారు అని చెప్తారు. మనకు మెటర్నిటీ వార్డ్స్కి ప్రసూతి గ్రహం అనే తెలుగులో పేరు ఉంటుంది. ఆ ప్రసూతే దక్షుడు భార్య ప్రసూతి. దక్షుడు అంటే దక్షత గలవాడు. ఈ సృష్టి అనే కార్యక్రమాన్ని దక్షతతో నిర్వహించగలవాడు. అలాంటి వాడు కూడా శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేసినందుకు ఆయన తలకాయ తీసేసి మేక తలకాయ పెట్టారు. ఈ తలకాయ తీసేయడం అంటే అర్థం ఏంటంటే మన వ్యక్తిగతమైన చేతనత్వాన్ని తీసిపడేసి భగవంతుడి ఆలోచనతో ఉన్న విశ్వచేతనత్వాన్ని మనిషిలో నింపడం అనేది ఒక సింబాలిక్గా దక్షయజ్ఞంలో ఉంటుంది. ఈ దక్షయజ్ఞం వరకు మనం వెళ్లే ముందే నారదుడి దగ్గర ఆగాలి. అక్కడ నారదుడు జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన వరాహ రూపంలో 60 మంది పిల్లల్ని కన్నాడు. ఆ 60 మంది పిల్లల పేర్లే సంవత్సరాల పేర్లు. ప్రభవ, విభవ, ప్రమోదత, ప్రజోత్పత్తి, ఇలాగ 60 పేర్లు ఉంటాయి. ఒక సైకిల్ అన్నమాట 60. ఆ 60 మంది పేర్లతోటి ఉన్న ఏదైతే ఉందో ఆ 60 మంది నారదుడి యొక్క పుత్రులు. అంటే నారదుడు అంటేనే జ్ఞానాన్ని ప్రసాదించాడు. నారము జ్ఞానము దాన్ని ఇచ్చేవాడు నారదుడు. కాబట్టి ఈ నారదుడి పిల్లలందరూ కూడా మనకు ఒక్కొక్కళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్క రకమైన శక్తిని మనకి ఇస్తారు. అలాగా ఇప్పుడు మనం మన్మథనామ సంవత్సరంలో ఉన్నాం. మళ్ళీ ఇక్కడ మన్మథనామ సంవత్సరం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఉన్న పంచాంగాల్లో కామవాసన లేకుండా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, ఇలా ఉంది. కానీ మన్మధుడు ఎప్పుడు మనకు ఖచ్చితంగా బయటకు వచ్చాడు? ఎప్పుడైతే తారకాసురుడు అనే ఒక రాక్షసుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేసేస్తున్నాడు, ఆ తారకాసురుడికి ఒక వరం ఉంది. అదేంటంటే శివుడికి పుట్టిన కొడుకు వల్ల మాత్రమే చస్తాడు. శివుడు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు అప్పటికి. ఆయన చాలా తీవ్రమైన తపస్సులో ఉంటాడు. అది కనిపెట్టి వాడు ఏం చేస్తాడు, ఇంక ఎలాగే పెళ్ళాదు, మనం చంపేవాడు పుట్టనే పుట్టడు, కాబట్టి శివుడి కొడుకులో చేస్తాను అంటాడు. శివుడి కొడుకులో చావాలంటే ఏం చేయాలి? శివుడికి పిల్ల పుట్టాలి. శివుడికి పిల్లలు పుట్టాలంటే శివుడు పెళ్లి చేసుకోవాలి. ఆయన దాంట్లోంచి బయటికి రావాలంటే ఎవరు? అప్పుడు మన్మధుడిని దేవతలందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మన్మధుడు వచ్చి బాణం వేస్తాడు. ఆ బాణానికి అప్పటి వరకు పార్వతీదేవి శివుడికి సేవ చేస్తున్న చూడకుండా ఉన్నవాడు, ఎప్పుడైతే మన్మధుడి బాణం తగిలిందో కళ్ళు తెరిచి ఎదురుగుండా మన పార్వతిని చూసి, హిమవంతుడి గుత్తరికిని చూసి, ఆయనకి మనస్సు కాస్త అలా చెల్లిస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి చూసి విషయం అంతా తెలుసుకుని మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పటి నుంచి మన్మధుడికి శరీరం ఉండదు, కానీ మనుషుల మనస్సులో దూరి ఉంటాడు ఇప్పుడు. అందుకని ఆయన ఎక్కడికి పోడు మన్మధుడు. మన్మధుడికి శరీరం అయితే లేదు, కానీ మిగతా ఆయన చేసే పనులు మనస్సు ద్వారా చేస్తూ ఉంటాడు. ఆ మన్మధుడు షోడశీ అని మంత్రం ఉంది మనకు, ఆ షోడశీ మంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళల్లో మన్మధుడు ఒకడు. విష్ణువు, మన్మధుడు, ఇంద్రుడు ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరిలో మన్మధుడు కూడా ఒకడు. ఇవి ఎంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ మన్మధుడి వల్ల శివుడు అంటే లోకానికి కళ్యాణం చేయాలి అని ఎవరైతే కంకణం కట్టు కూర్చున్నారో ఆయనకి వివాహం అయ్యి రాక్షసులను చంపడానికి, రాక్షసుల్లో అతి క్రూరుడైన తారకాసురుని చంపడానికి ముఖ్యమైన సుబ్రహ్మణ్య స్వామి అవతరణకి మనకు ఈ మన్మధుడు గుర్తు తెచ్చుకోవాలి మనం. అందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరైతే ఈ మన్మధునామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉపాసన చేస్తారో వాళ్ళల్లో కూడా రాక్షస లక్షణాలు ఉన్న ఈ వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్లోనే ఉంటాయి రాక్షస లక్షణాలు. ఆ లక్షణాలన్నీ పోగొట్టే సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే జ్ఞానప్రదాత. ఒకటి శివుడికి కూడా కొన్ని విషయాలు చెప్పినవాడు. అలాగే కుమార గురవే నమః అంటాడు కుమారుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాపతి, దేవతలు మన అందరిలో ఉంటారు, వాళ్ళందరికీ అధిపతి. గణాలకి అధిపతి గణపతి అయితే సేనలకి అధిపతి కుమారస్వామి. సేనలు ఏం చేస్తాయి? ఒక యుద్ధాన్ని చేస్తాయి, ఒకరిని ఓడిస్తే. కాబట్టి మనలో కూడా దేవతలకి రాక్షసులకి యుద్ధం అయితే ఆ దేవతలకి అందరికీ నాయకత్వం వహించేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ రకంగా మనలో ఉన్న రాక్షస గుణాల మీద మనం దైవీ గుణాలు విజయం సాధించాలంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి. అమ్మవారి పుత్రుల్లో ఒకడు గణపతి, ఒకడు స్కందుడు, ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు దయ వల్ల మనకు ఏం కలుగుతుంది అంటే, సుబ్రహ్మణ్యము, బ్రాహ్మణ్యము, బ్రాహ్మణ్యము, సుబ్రాహ్మణ్యము, మంచి బ్రాహ్మణత్వం వస్తుంది. బ్రాహ్మణత్వం అంటే ఏంటి అని మీరు ప్రశ్నించక్కర్లేకుండా గురువుగారి జీవితాన్ని మీరు గమనిస్తే అది బ్రాహ్మణత్వం అంటే. బ్రాహ్మణత్వానికి గీటురాయి ఏంటంటే అపరిగ్రహము. ఒకసారి గురువుగారు మాతాజీ కూర్చున్నప్పుడు మాతాజీ ఏం చేశారంటే, ఎవరో తెచ్చి ఇచ్చిన ఒక బత్తాయి బండు రసం తీసి గురువుగారికి టేబుల్ మీద పెట్టారు. ఆయన కాళ్ళు కడుక్కొచ్చుకుని కూర్చుని అది నీళ్ళు అనుకుని మామూలుగా తాగేసేస్తారు. తాగేసిన తర్వాత నోట్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఏమని ఇది రసము, బత్తాయి రసం అంతే తప్ప మామూలు నీళ్ళు కాదు. వెంటనే ఆయన వేళ్ళు రెండు నోట్లోకి పెట్టుకునేలాగా కక్కేసి మళ్ళీ నోరంతా కడుక్కొచ్చి కూర్చుని మాతాజీతో అన్నారు, నా బిడ్డలు చాలామంది తిండి లేకుండా ఉంటారు, నాకు ఇలాంటివి నువ్వు ఇవ్వటానికి వీలు లేదని చెప్తూ, నేను అపరిగ్రహ వ్రతం అనేది ఎప్పుడూ పాటిస్తాను, గుర్తుపెట్టుకోండి, నేను ఇలాగే తీసుకోను. అపరిగ్రహం అంటే తన కోసం ఏమీ తీసుకోకూడదు. మరి గురువుగారు లక్షలు వస్తూ ఉంటాయి, అక్కడ చూస్తూ ఉంటాం మనం సర్ద్వారా వెళ్తే. అవన్నీ ప్రజల సేవ కోసం, లోక కళ్యాణ నిమిత్తం యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేయడానికి వాటికి ఖర్చు పెడుతున్నారు తప్ప సొంతంగా వాడే ప్రశ్న లేదు. ఇదంతా కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం వల్ల, ఆ సుబ్రహ్మణ్యుడే ప్రస్తుతానికి మనకు భూమికి అధిపతిగా సనత్ కుమారుడుగా ఉన్నారు. సనత్ కుమారుడే కుమారస్వామిగా చెప్తారు పెద్దలు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మన్మథనామ సంస్థలో మనం చేసి తపస్సు అంటే గురువు గారు ఇచ్చిన అనుష్ఠానం అవన్నీ చేసే వాళ్ళకందరికీ కూడా చక్కగా సుబ్రహ్మణ్యత్వం వస్తుంది, అలాగే వాళ్ళందరిలో చక్కటి జ్ఞానం వస్తుంది. తనలో ఉన్న రాక్షస సమూహాలని ఎదిరించి వాళ్ళని ఓడించే శక్తి గల స్థితి ఉద్భవిస్తుంది. ఇవన్నీ కూడా మనకు మన్మథనామ సంవత్సరం వల్ల రావాలి. అలాగే దీనికి ఈ సంవత్సరానికి రాజు రసాధిపతి, రెండింటికి ఒకటే శని. శని జనరల్గా ఉంటే ఏవైనా స్లోగా ఉంటుంది, రాజుగారే స్లోగా ఉంటారన్నమాట. కానీ శనికి ఇంకో పేరు ఉంది, ఏంటంటే డిసిప్లినేరియన్, చాలా స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. ఎవరైతే కట్టుబాట్లు, రాజ్యాంగం, తర్వాత న్యాయ వ్యవస్థ ఇవన్నీ మనకు ఉన్నాయో వాటిని పాటించే వాళ్ళకి ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది, అలా పాటించిన వాళ్ళకి మటుకు కష్టకరం. అలాగే రసాధిపతి, రసాలు అంటే ఏంటి, మనకు షడ్ రుచులు ఉన్నాయి సరే, అలాంటివన్నీ కూడా బాగా పండుతాయి, లేకపోతే వాటి ధరలు అవి సమంగానే ఉంటాయి. ఇవన్నీ మనకు అంత డీటెయిల్స్ అక్కర్లేదు యాక్చువల్గా, కానీ చెప్తారు. ఈ రాజులు మంత్రులు ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే అసలు ఈ సంవత్సరం మొత్తం ఎట్లాగ నడుస్తుంది అంటే, మన్మథనామ సంవత్సరం పదవులు చెప్తున్నారు, ధాన్యములు మధ్యముగా లభించడం అంటే మనం వరి ఇలాంటి ధాన్యాలు, అలాగే ప్రజలు కామమోహితులగుదురు మన్మథనామ సంవత్సరం కాబట్టి. కానీ ఒక విషయం ఏంటంటే గురువుగారు ఇదివరకు జన్మలో శ్రీరామకృష్ణ పరమహంసగా పుట్టినప్పుడు మన్మథనామ సంవత్సరంలోనే పుట్టారు. మన్మథనామ సంవత్సరం గురువుగారి జీవిత చరిత్ర ఎలా ఉంది అంటే, మహాత్ములు పుట్టినప్పుడు అదే సంవత్సరం వాళ్ళని ఇంకా గొప్పవాళ్ళగా చేస్తుంది. అతి సామాన్యులకు ఏమవుతాయి, ఇంకో ఇక్కడ చెప్పినట్టుగా ఉంటుంది, ప్రజలు కామమోహితులు అవుతారు. కానీ సాధకులు ఏమవుతారు అంటే, గురువుగారు ఎలాగైతే సమస్త దేవతల యొక్క సాక్షాత్కారం పొందారో శ్రీరామకృష్ణ పరమహంసకు, అలాగే గాయత్రి అనుగ్రహం పొందడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. పరస్పర అనురాగం కలిగి ఉంటుంది. అలాగే గురువు ఉన్నదాన్ని బట్టి ఈ సంవత్సరానికి కీలక నామము, కీలకం అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ది కీ. ఈ సంవత్సరం కీలక నామ సంవత్సరం అన్నమాట, గురువు ఉన్న రాశిని బట్టి. దీనివల్ల ఏంటంటే అన్నిటికీ అనుకూలమైన ధరలు, బాగా వర్షాలు ఉంటాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, రాజులు యుద్ధముల చేత ప్రజాక్షోభమును కలిగించేస్తారు, అలాగే అన్ని విధముల ధాన్యాలు అనుకూల ధరలు కలుగుతాయి. ప్రజలు మిక్కిలి భయంతో ఉందరు, కాబట్టి భయం పోగొట్టే ఏదైతే ఉన్నాయో అలాంటి స్తోత్రాలు చేసుకోవాలి. తర్వాత నాయకులు, ఉపనాయకులు, వీళ్ళ గురించి ఏంటంటే, రాజు శని సఖ్యములు సామాన్యముగా ఉండరు, అంటే ఫ్రెండ్షిప్ మామూలుగా ఉంటుంది. అలాగే వర్షాలు చిత్ర విచిత్రంగా గురుస్తాయి, అంటే కురవాల్సిన చోట కురవు, అక్కలేని చోట గురుస్తే, కురిసే టైంలో కురవు, కురవక్కలేని టైంలో గురిస్తే, అలా ఉంటాయన్నమాట. దొంగల భయము, రాజకోపము అధికము, దాళవాలు, నీచ ధాన్యం, చిరుధాన్యం అన్నవి బాగా పడుతుంది. దొంగల భయం, రాజుగారి కోపం అధికంగా ఉంటుంది. శని లేబర్ని చెప్తాడు ఇప్పుడు కూడా, ఇంట్లో పని మనుషుల్ని, అలాగే ఒక ఫ్యాక్టరీలో పని వాళ్ళని, అలాగే పెద్ద అధికారులు ఉంటే వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులు ఇలాంటి వాళ్ళు, అంటే కొంచెం లోవర్ క్యాడర్ వీళ్ళందరి గురించి చెప్తాడు. కష్టపడి పనిచేసే వాళ్ళ గురించి చెప్తాడు. వాళ్ళ గురించి అంత చెప్తున్నప్పుడు ఈ శని రాజు అయినప్పుడు వాళ్ళకి అధికారం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే మంత్రి కుజుడు, మంత్రి అంటేనే మంత్రాంగం, ఆలోచన. కుజుడు అంటేనే ఇందా చెప్పుకున్నాం, కుజుడికి పై పైన ఇంకా అలా చూస్తే సేనాధ్యక్షుడు, దేవసేనాపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట. కుజుడికి ఇంకా పైన అధిపతి, ఈయన మంత్రిని అవ్వటం వల్ల సామాన్యంగా వర్షాలు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతుంటాయి, పట్టణాలు, గ్రామాలు, అరణ్యాలు తరచుగా దహించబడుతూ ఉంటాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సేనాధిపతి చంద్రుడు, చంద్రుడు సేనాధిపతిగా ఉండడం వల్ల చక్కగా వర్షాలు కురుస్తాయి, ప్రజలు రోగాలు లేకుండా సుఖంగా ఉంటారు, ఆవులు బాగా పాలు ఇస్తాయి. అలాగే శుక్రుడు సస్యాధిపతి కాబట్టి బాగా పంటలు పండుతాయి, తెల్ల పంటలు అంటే వరి, అలాగే ఇంకేవైతే తెల్లగా ఉంటాయో రెండు అవన్నీ కూడా. తర్వాత ధాన్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి బుధుడు కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉంటారు, వర్షాలు అన్నీ కూడా మామూలుగా ఉంటాయి, పంటలు అవి బాగా పడతాయి. అలాగే అనుకూల టైంలో వర్షాలు కురిస్తే అభివృద్ధి చెందుతాయి, ధరలు అధికమవుతాయి. ఇవన్నీ అర్ధాధిపతి చంద్రుడి వల్ల. తర్వాత మేఘాధిపతి కూడా చంద్రుడే కాబట్టి సర్వసస్యాలకు అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. నువ్వులు మినుములు ఉలవలు మునగ ధాన్యములు నల్ల భూములు బాగా పడుతాయి, ఎందుకంటే రసానికి అధిపతి అయిన శని వల్ల. ఇవన్నీ ఇంకా మనకేంటంటే శ్రీకృష్ణుడు పశుపాలక అధిపతి, అలాగే పశుపాలకుడు బలరాముడు, వీళ్ళ వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది. మధ్యదేశం పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయినందువలన పశువులు సుభిక్షంగా ఉంటాయి, పశువులు నానాటికి అభివృద్ధి చెందుతాయి, తృణ సమృద్ధి అంటే గడ్డి బాగా పెరుగుతుంది, పశువులు సమృద్ధిగా పాలనిస్తాయి, ధరలు అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు ఈ నవనాయకుల వల్ల వచ్చే ఫలితాలు. అలాగే ఇంకా ఒక్కొక్క రాశి వాళ్ళకి మేషరాశి అంటే చంద్రుడు నక్షత్రాల ప్రకారం అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతి 1వ పాదం, వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 14 ఈక్వల్గా ఉంటుందన్నమాట బడ్జెట్. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. రాజపూజ్యం అంటే అందరు గౌరవించడం, అలా తర్వాత అవమానం. ఇదంతగా ఇప్పుడు మనం చేసుకుంటున్న సాధన విధానం ప్రకారం మానవమానాలని మనం సమంగా చూడటం నేర్చుకోవాలి కాబట్టి ఇది ఎత్తేస్తాను చెప్పడం. తర్వాత వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 8. అలాగే మిథునం మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునరుద్ధ 1, 2, 3, వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, బాగా డబ్బులు దాస్తారు అనమాట. కర్కాటకం వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. ఈ కర్కాటకంలో పునర్వస్ 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. కర్కాటకం అయిన తర్వాత సింహం, ఇంట్లో మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుణి అంటే కుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. దీంట్లో ఆదాయం 8, వ్యయం 14, బాగా ఖర్చు పెడతారు. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. దీంట్లో ఆదాయం 11, వ్యయం 5, వీళ్ళు కూడా బాగా దాస్తారనమాట. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, వీళ్ళకి ఆదాయం వ్యయం సమంగా ఉంటాయి 8. ఇంకా వృశ్చిక రాశి, దీంట్లో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4వ పాదం, వీళ్ళకి కూడా ఆదాయం వ్యయం సమంగా ఉంటాయి, బాగా వస్తాయి డబ్బులు. 14 ఆదాయం 4 వ్యయం. అది అయిన తర్వాత ధనుస్సు మూల 4 పాదాలు దీంట్లో ఉంటాయి, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, బాగా ఖర్చు పెడతారనమాట, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మకరం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2, వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 2, వీళ్ళు కూడా దాచిస్తారు కాదు. ఇంకా కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభీషణ 4 పాదాలు, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు, వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 2, వీళ్ళు కూడా డబ్బులు బాగా దాస్తారు. చివరిగా మీనరాశి, పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, చాలా ఎక్కువగా ఖర్చు పెడతారన్నమాట. ఇవన్నీ తెలుసుకోవడంలో ఏంటంటే మనకు ఒకటి అగ్ని భయం, రెండోది చోర భయం, దొంగల భయం అనేది కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు మనకు విష్ణు సహస్రనామంలో వనమాలి గదీశాంగి సింఘి శిఖ్రీశనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో భిరక్షసు అనేది సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు చేసుకుంటే చాలా మంచిది. ఇది ఈ సంవత్సరం ఓవరాల్గా చూస్తే అందరికీ బాగుంటుంది, ఎందుకంటే గురువు ఉచ్చులో ఉన్నాడు. గురువు ఉచ్చులో ఉన్నప్పుడు ఎవరికైనా సరే మంచిగా చేస్తాడు, గురువు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మంచిగా చేస్తాడు. అలాంటిది ఉచ్చులో ఉన్నాడు. మనకు నెక్స్ట్ ఈ జూలైలో పుష్కరాలు వస్తాయి, అప్పటి వరకు ఉచ్చులో ఉంటాడు, ఆ తర్వాత సింహంలోకి వెళ్తాడు. ఎనిహో ఏ రాశి వాళ్ళకైనా సాధకులు కాబట్టి మీరు వింటున్న వాళ్ళంతా మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ మంచి జరగాలని గాయత్రి చేయడంతో పాటు వనమాలి గదీశాంగి శంఖి చిక్కరీచనందరికీ శ్రీమన్ నారాయణ విష్ణువు వాసుదేవో భిరక్షసు చేసుకోమని చెప్పండి. ఇది పంచాంగానికి సంబంధించినంత వరకు. ఇక ఇవాళ మనం ఇసోటరిక్ ఎస్ట్రాలజీలో కన్యారాశిలో స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో మా శ్రీకే గారు ఇచ్చిన చెప్పుకున్నాం, ఇప్పుడు మనం మా సుజ్వాలకూలు గారు ఇచ్చింది కన్యారాశి గురించి చెప్పుకుంటాం. ఇది చెప్పుకునే ముందు మనలో కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పుకుంటాం, దైవీ లక్షణాలు. అదేంటంటే ధృతి. ధృతి అంటే స్థిరంగా ఉండడం, క్షమ, క్షమించగలగడం, ఎవరన్నా తప్పు చేస్తే క్షమించడం, దమము. దమము అంటే మన కంట్రోల్లో ఉంటాం, ఆశ్చర్యం అంటే దొంగతనం చేయకుండా ఉంటాం, శౌచము అంటే లోపల బయట అంటే బాహ్యము అభ్యంతరము రెండు శుచిగా ఉండటం, ప్యూరిటీ. తర్వాత ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహంలో గురువుగారు ఏమి ఇచ్చారు, సమయ సంయమము, ఇంద్రియ సంయమము, విచార సంయమము, అర్ధ సంయమము, శివ ప్రిన్సిపల్. తర్వాత ధీ. ధీ అంటే బుద్ధి, చక్కటి బుద్ధి కలిగి ఉంటుంది. తర్వాత సత్యం, ఎప్పుడూ సత్యాన్ని పాటించడం. అలాగే వినయంగా ఉండటం, ఇన్ని తెలిసినా వినయంగా ఉండాలి. తర్వాత అక్రోధం, కోపం రాకుండా ఉండటం. ఈ 10 ధర్మ లక్షణాలు అని చెప్తారు. ఈ 10 ధర్మ లక్షణాలని మనం ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ ఉంటూ ఇప్పుడు కన్యారాశిలో ఉన్న ఆ ప్యూరిటీ ఏదైతే ఉందో ఆ ప్యూరిటీ, తర్వాత హోలీనెస్, డివైన్ క్వాలిటీస్ ఏవైనా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఈ కన్యారాశి గురించి ఇవాళ క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటంటే ప్రతి అసలు ఈ సృష్టి ఎందుకుంది అని ప్రశ్నించుకుంటే దానికి ఆన్సర్ ఏం తెలుస్తుంది? ఎవరికైనా ప్రశ్నిస్తే తెలుస్తుంది. ఇంకొకళ్ళు ప్రశ్న చేసి ఇంకొకళ్ళు ప్రశ్నించి దానికి ఆన్సర్ తెచ్చుకుంటే వాళ్ళకి అది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నాం ఈ సృష్టి ఎందుకుంది అని? మనకు అంత టైం లేదు, ఎందుకంటే మనకు అసలు ఆలోచన రాదు. అలాగే ఈ సృష్టి ఎందుకుంది అని ఆలోచించిన వాళ్ళకి తెలిసిన విషయాలు మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నారు కాబట్టి అది మనం చదువుకొని మనం కూడా ప్రశ్న వేసుకుంటే అదే ఆన్సర్ వస్తుంది, ఇంకో ఆన్సర్ వస్తుందని కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కానీ మన పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. మా శ్రీకే గారు ఒక చోట చెప్తారు, పూలు కనిపిస్తే భక్తుడు ఏమనుకుంటాడట, చక్కగా ఇవి తీసుకెళ్ళి స్వామికి అలంకరించవచ్చు అనుకుంటాడు. అదే అప్పుడే కొత్తగా పెళ్ళైన వాడు ఏం చేస్తాడు, ఆ పూలు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళచ్చు అనుకుంటాడు. అలాగే కనుక వ్యాపారం చేసుకునేవాడు అయితే ఈ పూలు చక్కగా దండగట్టి అంతకే అమ్ముకోవచ్చు అనుకుంటాడు. ఇలాగ అక్కడ ఉన్న పూలే అయినా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆలోచించుకున్నాడు. అలాగే ఉన్నది సృష్టి, ఆ సృష్టి చేసింది భగవంతుడే, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి అది అర్థం అవుతుంది అనేది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనకు అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అంటే మనకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి, శాస్త్రము ప్రమాణంగా తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఏం ఆచరించారో అది ఆచరించాలి. అలా పెద్దవాళ్ళు ఆచరించినవి చెప్పినవి మనకి ఇలా విశ్వాస్ట్రాలజీ లేకపోతే వివిధ పుస్తకాలలాగా లభ్యం అవుతున్నాయి. దాంట్లో జ్వాలకుల మహర్షి ఏం చెప్తున్నారంటే సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏంటైతే ఉందో అది సంపూర్ణంగా వ్యక్తం చేయగలిగే విధి విధానాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్న మానవ శరీరంలో ఉన్నాయి. ఎవల్యూషన్లో రకరకాల రూపాలని సృష్టించిన తర్వాత చివరికి సృష్టికర్త ఏం చేశాడు, ఈ మానవ శరీరాన్ని సృష్టించాడు, అప్పుడు సాటిస్ఫై అయ్యాడు. అంతవరకు ఏం చేశారు మిగతా దేవతలందరూ కూడా, రూపాలని సృష్టిస్తే వాటిలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు, కానీ మానవ రూపాన్ని చూసి వాళ్ళు ఇష్టపడ్డారు. అప్పుడు వాళ్ళు దాంట్లో ప్రవేశించారు, సృష్టి అంతా కూడా బాగుంది అనుకునే స్థితి వచ్చింది అని మనకు శాస్త్రాలు చెప్తాయి. ఇది సృష్టికర్త మానవ శరీరాన్ని ఎందుకు సృష్టించాడు అంటే తనని తాను సంపూర్ణంగా ఈ మానవ రూపం వ్యక్తపరుస్తుంది అని నమ్మకం కలిగింది. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా సరే అద్దంలో ఎందుకు చూసుకుంటాం, ఎవరైనా సరే అద్దంలో ఎందుకు చూసుకుంటారంటే అబ్బా నేను ఎలా ఉన్నాను. ఎవరైనా సరే వాళ్ళు బయట వాళ్ళకి అందంగా అనిపించకపోవచ్చు, కానీ ఎవరికి వాళ్ళు అబ్బా నేను చాలా అందవాడిని అనిపిస్తుంది, నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాడు. ఎంత కురుగా అయినా ఎంత నల్లగా వికారంగా ఉన్నా కూడా ఇలా ఇలా చూసుకుంటుంటారు. అర్థం ఎందుకంటే అది ప్రతి వాళ్ళకి స్వాత్మానందము అని ఉంటుంది, ఆత్మ ఆనందం, ఆనంద స్వరూపుడు ప్రతివాడు. కాబట్టి రూపంతో సంబంధం లేకుండా ఆనందం అనేది ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఉంటుంది. అది తెలియక మనం ఏమనుకుంటామంటే వాడు బాగాలేదు, వాడి మొహంలో మేము బాగుండదు ఇలా అంటాం, అలా అనకూడదు. వాడి రూపం వాడిది మనకు అనవసరం. కాకపోతే ఈ రూపాలలో ఎందుకున్నాయి అని చెప్తున్నారు చూసారా, అది ముఖ్యం. అది ఏ రకమైన అష్టావక్రుడు ఉన్నాడు మరి, అష్టావక్రుడు అంటే అర్థం 8 రకాల చోట్ల వంకరలు ఉంటాయి. అలాంటి వాడు శనకుడి సభలోకి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఎవరైతే ఓడించారో వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ నాన్నగారికి దాస్యం విముక్తి చేస్తాడు. ఎలాగైతే గరుత్మంతుడు జనతకి దాస్య విముక్తి చేశాడు, అక్కడ అష్టావక్రుడికి ఎలా ఎందుకు అయ్యింది అంటే వాళ్ళ నాన్నగారు గొప్ప వేద పండితుడు, ఆయన వేదం చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు గర్భంలో ఈ అష్టావక్రుడు ఇంకా పుట్టినప్పుడు గర్భంలో ఉన్నప్పుడు ఆ వేదం వింటూ నేర్చుకుని ఎక్కడైనా వాళ్ళ నాన్నగారు తప్పు చెప్తుంటే అది తప్పు అంటుండేవాడు. కడుపులో తండ్రికి కొంచెం ఎంతైనా నేను తండ్రిని వాడు నా కొడుకు అని ఉంటుంది కదా, నాకే తప్పులు చెప్తా అని చెప్పి నువ్వు 8 వంకరలతో పుట్టుకొని శాపం పెడతాడు పాపం ఇంకా పిల్లవాడు పుట్టకుండా. వాడు పుడుతుంది 8 వంకరలతో పుట్టాడు. అలాంటి వాడు వేదంలో ఆ జనకుడి రాజ్యంలో సభలో ఉన్నవాడిని ఓడించి వాళ్ళ నాన్నగారిని దాస్యోన్ముక్తి చేసి తీసుకొస్తాడు. ఆయన పేరు ఒక ఫేమస్ పుస్తకం ఉంది అష్టావక్ర గీత అని, చాలా బాగుంటుంది, మీకు దొరికితే చదవండి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మానవ రూపం అనేది భగవంతుని సంపూర్ణంగా వ్యక్తం చేయడానికి తయారు చేయబడింది భగవంతుడి చేత. అది కన్యారాశిలో ఆ కన్యారాశి ప్రభావం వల్ల అవుతుంది. ఈ కన్యారాశి గురించి ఏం చెప్పుకున్నాం మనం, జగన్మాతగా అవుతుంది. ఈ జగన్మాతగా ఉన్న ఈవిడ మనకు 3 రకాలుగా దర్శనమిస్తుంది. ఆ 3 రకాల దర్శనం ఏంటంటే అసలు ఈ సృష్టి అంతా కూడా వైష్ణవ మాయ. వైష్ణవ మాయ అంటే విష్ణువు మహావిష్ణువు యొక్క సంకల్పశక్తితోటి సృష్టి మొత్తాన్ని చేసిన లక్ష్మి. ఆ లక్ష్మి అంటేనే లక్షణాలు కలది. సృష్టి అంతా కూడా లక్షణాలు కలిగి ఉంది. ఒక జంతువు ఉందనుకోండి కొన్ని లక్షణాలు ఉంటాయి, మనిషి ఉన్నాడు కొన్ని లక్షణాలు ఉంటాయి, చెట్లు ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉంటాయి, అలాగే రాళ్ళు రప్పలు ఖనిజాలు ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా లక్షణాలు కలిగింది లక్ష్మి. ఆ జగన్మాత మనకు 3 రూపాల్లో ఎలా ఎలా కనిపిస్తుందంటే భౌతికంగా పదార్థమయంగా, అలాగే ప్రాణ శక్తి స్వరూపంగా, 2వది శక్తిమయంగా, 3వది ప్రజ్ఞామయంగా. భౌతికంగా ఉన్న మొత్తాన్ని ఒకే అక్షరంతో గురువుగారు క్రోడీకరించారు. దాన్ని క్లీమ్, భౌతిక జగత్తు మొత్తానికి ఏమి మనకు పనులు అవ్వాలో అవన్నీ కూడా క్లీమ్ అనే బీజాక్షరం ద్వారా అవుతాయి. అలాగే మనకు ఆనందం కలగాలి, మనకు శక్తి కలగాలి, అదంతా కూడా ఒకే అక్షరం శ్రీం. అలాగే మనకు దైవీ సంపత్తి కావాలి, అదంతా కూడా ఒకే అక్షరం హ్రీం. ఈ రకంగా పదార్థమయం క్లీన్, ప్రాణమయం లేకపోతే శక్తిమయం శ్రీం, అలాగే ప్రజ్ఞామయం హ్రీం. ఈ 3 రకాలుగా జగన్మాత మనకు దర్శనమిస్తుంది. ఇవంతా కూడా కన్యారాశిలో ప్రకటితం అవుతుంది. ఈ జగన్మాత మనకు ఏం చేస్తుందంటే ఈ 3 భూ భువ స్వహ ఈ 3 ఏవైతే ఉన్నా ఈ 3 తలాల్లోనూ మనిషిని తీర్చిదిద్ది మనిషిలో భగవతత్వం వ్యక్తం అవడానికి కావాల్సింది అంతా చేస్తుంది అన్నమాట. ఏ రకంగా అయితే ఒక శిశువు తల్లి గర్భంలో ఉండి 9 నెలలు అయిన తర్వాత భూమి మీదకి వస్తాడో ఆ రకంగా మానవ జన్మ ఇచ్చిన ప్రతివాడు కూడా ఈ కన్యారాశి ప్రభావం వల్ల అతనిలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నీ కూడా అతనిలోని భగవతత్వాన్ని వ్యక్తం చేయటానికి ఏ రకమైన మార్పులు చేర్పులు జరగాలో, ఏ రకమైన పవిత్రతను సంపాదించుకోవాలో, ఏ రకమైన దివ్య లక్షణాలు కలిగి ఉంటే అది సాధ్యమవుతుందో అదంతటిని కూడా కన్యారాశి ద్వారా జగన్మాత సాధకుడికి ప్రసాదిస్తుంది. అందుకని మనం ఈ కన్యారాశి ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం, భాద్రపద మాసంలో వస్తుంది. అప్పుడు మనకు గణపతి నవరాత్రులు వస్తాయి. శ్రావణ మాసం అయిపోగానే అసలు కర్కాటక రాశిలో అంటే ఆషాఢమాసంలో గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి అవ్వగానే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో రకరకాల సాధనలు ఉన్నాయి. అలాగే అదైన తర్వాత గణపతి నవరాత్రులు వస్తాయి. అదైన తర్వాత శరణ నవరాత్రులు వస్తాయి. అదైన తర్వాత శివరాత్రికి సంబంధించిన మనకు శివరాత్రి కాదు కార్తీక మాసం, శివుడికి ఆరాధనకి సంబంధించిన కార్తీక మాసం వస్తుంది. అదైన తర్వాత ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం అయిన తర్వాత మకర సంక్రమణ వస్తుంది. మకర సంక్రమణ అయిన తర్వాత మాఘమాసం వస్తుంది. మాఘం అంటేనే అఘము, అఘము అంటే పాపం, మాఘం అంటే మాఘం అంటే పాపం లేకుండా చేసేసాం. కాబట్టి కుంభరాశిలో మనం పాపం లేకుండా చేసుకునే పద్ధతి ఏంటో తెలుస్తుంది. అదైన తర్వాత ఫల్గుణ మాసం వస్తుంది. ఫల్గుణంలో మీనరాశి అనమాట. మీనం అంటే చాలామందికి చేప అని తెలుసు కదా, కానీ చేప అనేది ఇందాక వరాహం అంటే ఎలాగా అవతారాల్లో ఒక అవతారం అయి ఉండి ఈ భూమిని ఉద్ధరిస్తుందో వరాహం, అలాగా ఈ భూమిని ఉద్ధరించడానికి నారదుడు కూడా వరాహ రూపంలో 60 మంది పిల్లల్ని కానీ 60 రకాల పేర్లున్న సంవత్సరాలని ఆయన సృష్టించాడు అనమాట. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రకమైన శక్తి మనం అందుకోవడానికి వీలుగా. కాబట్టి ఒక మనిషికి 60 ఏళ్ళు వచ్చాయంటే ఖచ్చితంగా వాడు ఈ మన్మధనామ సంవత్సరంలో పుడితే వాడి జీవితంలో 60 ఏళ్ళు చూశాడనమాట. అందుకని షష్ఠి గుర్తు చేసుకుంటారు. 60 ఏళ్లలోనూ నారదుడి యొక్క సంతానమైన ఈ ప్రభవ విభవ అనే సంవత్సరాలు ఏవైతే, ప్రభవ అంటేనే మీకు తెలుస్తుంది ప్రభవం బాగా గొప్పగా ఉంటుంది, విభవం వైభవం అనమాట. ఈ రకమైన పేర్లతో ఉన్న సంవత్సర పురుషుణ్ణి ఆరాధించి జ్ఞానం సంపాదించడం అనేది జరుగుతుంది. ఈ మీనం కూడా అలాగే చేప అంటే జ్ఞానానికి చెందిన అనమాట. మీనాక్షి అనే అమ్మవారికి పేరు. కన్యారాశికి సరిగ్గా ఎదురుగుండా 7వ రాశిలో మీనరాశి ఉంటుంది. కన్యారాశిలోకి మీనరాశి ప్రభావం బాగా పడుతుంటుంది. కాబట్టి ఈ జగన్మాతను ఎవరైతే సాధన చేసి ఉపాసన చేసి ఆరాధిస్తుంటారో వాళ్ళకి కన్యారాశిలో ఉన్న గాయత్రి, పశ్యంతి వాక్కుగా ఉన్న గాయత్రి సవిత, ఆ సవిత తేజస్సుని ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళందరికీ జగన్మాత కళ్ళ నుంచి అనుగ్రహం అనే వర్షం పడుతూ పడి వాళ్ళని సాయుధ్య స్థితికి తీసుకెళ్తుంది, తనతో సమాన స్థితికి తీసుకెళ్తుంది. ఇదంతా కూడా చేప అని చెప్పబడుతున్న మీనరాశికి సంబంధించిన ప్రజ్ఞ. చేపలు ఏం చేస్తాయంటే కళ్ళు ఆర్పకుండా అలాగే ఉంచుకుంటాయి. అలాగే కొన్ని రకాల చేపలు గుడ్లని చూస్తే అవి గుడ్లు పొదగబడి దాంట్లోంచి పిల్లలు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే తాబేలు ఒక నది ఒడ్డున ఉంటే కనుక వేరే ఒడ్డున దాని పిల్లలు ఉంటే దానికి వేసి ఊరికి ఎలా చూస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటే చాలు వాటికి శక్తి వచ్చేస్తుంది అవసరం ఉన్న పిల్లలకి. అదంతా కూడా జంతువుల్లో ఉన్నది, కావేల్లో ఉంది, చేపల్లో ఉంది, అలాగే మనుషుల్లో కూడా ఎవరైతే సాధన చేసి ద గ్యాప్ బిట్వీన్ పీనియల్ అండ్ పిచ్యుటరీ ఇంద్రగ్రంథి స్వరుణగ్రంథి వీటి మధ్య ఉన్న గ్యాప్ ఎవరైతే పూర్తిగా వెలుగుతో నింపేస్తారో అప్పుడు అంతఃకరణ శరీరం అనేది వాళ్ళల్లో నిర్మాణం జరిగి ఉంటుంది. అంటే అంతఃకరణ శరీరం నిర్మాణం జరిగిన దాంట్లోంచి కనుక ఒక మాట అన్న దాంట్లోంచి ఆ స్థితిలో ఉండి ఎవరికేసైనా చూసినా వాళ్ళు ఉద్ధరించబడతారు. అది మీనాక్షి అంటే అలాంటి చేప సంబంధించిన రాశి మీనరాశి. మనకు కన్యారాశికి ఆపోజిట్ సైన్లో 180 డిగ్రీస్ ఉంటుంది. ఇదంతా కన్యారాశిని సాధనలో మనం తప్పకుండా ఉపయోగించుకుని తీరవలసిన విషయం అన్నమాట. అందుకని మనకు పూర్వకాలం నుంచి అమ్మవారి ఉపాసన ఉంది. అమ్మవారి ఉపాసన మెయిన్, ఆ తర్వాత మిగతా అన్నీ వస్తాయి. ఎందుకంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మిగతా సౌందర్యలహరిలో చెప్తారు. మిగతా దేవతలందరూ కూడా అభయముద్ర వరదాముద్ర పట్టి కూర్చుంటారు. అభయం అంటే చెయ్యి ఇలాగ 5 వేళ్ళు పైకి పెట్టి ఇలా కూర్చోవడం, వరద అంటే 5 వేళ్ళు కిందకు ఉండే డైరెక్షన్లో ఇలా ఉండటం, ఇదంతా వాటికి కూర్చుంటారు అభయం వరదముద్ర. కానీ అమ్మ మటుగా రెండు పట్టదుట. ఎందుకు అంటే అమ్మ అనుగ్రహం లేకపోతే అసలు సృష్టియే కదలదు, శివుడు సృష్టి కూడా చేయలేదు. అలాంటి అమ్మ యొక్క ఎవరైతే స్తుతి చేస్తున్నారో వాళ్ళకి విడిగా అభయం వరద ఎందుకు అమ్మే అన్ని అని చెప్తారు శంకరాచార్యులు సౌందర్య లహరిలో. అది మనకు యుగ యుగాల నుంచి అమ్మ యొక్క ఉపాసన అనేది అందుకని ఉన్నది. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ జ్వాలకులు మహర్షి గారు ఇచ్చిన పిథియోట్రిక్ ఆస్ట్రాలజీలో అర్థమవుతుంది. మానవుడిలో దాక్కున్న కాదు అంటే మనకు నివురు కప్పిన నిప్పు అంటాం చూసారా అలాగా. అలాగే ఒక విత్తనం చూస్తే ఏం అర్థం కాదు, కానీ దాన్ని తీసుకెళ్ళి నాటితే అది పెద్ద మెల్లిమెల్లిగా అలా మొక్క ఈ పెద్దదై పెద్దదై పెద్ద ఓహో ఇంట్లో ఇంత ఉందా అనిపిస్తుంది. మనం మర్రి చెట్టు యొక్క విత్తనాన్ని చూస్తే చాలా చిన్నది ఉంటుంది, కానీ అది విత్తనం పెద్దదైన తర్వాత మర్రి చెట్టును చూస్తే దానికి దీనికి పోలిక ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. అలాగా మానవుడిలో దాగి ఉన్న నిగుడీకృతమైన దైవత్వాన్ని వ్యక్తీకరించేందుకు కావాల్సిన మొత్తం ప్రణాళిక అంతా కూడా ఈ కన్యారాశిలో ఉంటుంది. అది దీని ప్రత్యేకత. అందుకని ఇక్కడ కన్యారాశిలో అలాగే మిథున రాశిలో, ధనుసు రాశిలో, మీనరాశిలో రెండు రెండు ఉంటాయని చెప్పుకున్నాం. అంటే డబుల్ సైన్ అనమాట, ఇది ద్వంద్వ శర స్థిర ద్విస్వభావ రాశులు. దీంట్లో ఈ ద్విస్వభావ రాశులు ఈ నాలుగు. ఈ ద్విస్వభావ రాశిలో మొదటిదైన మిథునంలో ఏంటంటే శరీరం ఉంటుంది, జీవుడు ఉంటాడు, రెండు సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటారనమాట. అంటే జీవుడికి ఇంకా శరీరం గురించి పెద్దగా పట్టదు, మామూలు ఆర్డినరీ లైఫ్ నడుస్తూ ఉంటుంది. అలాగే మనకు కన్యారాశిలో ఏంటంటే రెండు ఒకళ్ళకొకళ్ళు ఉపకరణాలుగా పనిచేస్తుంది. ఈ శరీరం జీవుడికి ఉపకరణంగా పనిచేయడానికి మొదలవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది. అలాగే ధనుస్సులో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే గురు పరంపర దృష్టిలో ఏదైతే సేవ అని చెప్తారో, గురు పరంపర దృష్టిలో సేవ ఏమిటి, ప్రజలందరి హితం కోరడం, లోక కళ్యాణం కోరడం, దానికి సంబంధించిన పనులు చేయటం, జ్ఞానాన్ని అందరికీ పంచడం, ఇది వాళ్ళ దృష్టిలో సేవ. అదే ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి మనలో ప్రజ్ఞ పనిచేస్తుంటుంది. ఒక వన్ పాయింటెడ్ డైరెక్షన్లో ఎలాగైతే ధనుస్సు నుంచి బాణం బయటకు వెళ్ళిందో, గోల్ని ఛేదిస్తుందో, అలాగా వ్యక్తి కూడా ఒక ఆదర్శాన్ని ఎన్నుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. అది ధనుస్సులో ఉన్న అక్కడ లక్ష్యము అనేది ఒకటి, ధనుస్సులో బాణం ఎక్కువ పెట్టి దాన్ని ఛేదించడం ఒకటి, రెండు ఉన్నాయి. చివరికి ఏమవుతుంది, లక్ష్యాల్లో ఈ బాణం కలిసిపోతుంది. అలాగా వ్యక్తి కూడా లక్ష్యం ఏంటంటే భగవంతుని దర్శించడం అనే లక్ష్యంలో మానవుడు కలిసిపోవడానికి ధనుస్సు రాశిలో ద్వంద్వాలు అనమాట. చివరిగా వచ్చే మీనంలో దైవము, జీవుడు, దేవుడు రెండు ఒక్కటైపోయి లోకరక్షకుడు భూమి మీద ఉంటాడు. ఆ తర్వాత ఎలాగైతే గౌతమ బుద్ధుడు, కృష్ణుడు, లేకపోతే క్రీస్తు వీళ్ళందరూ భూమి మీద భగవతత్వాన్ని సంపూర్ణంగా తమలో నింపుకుని పనిచేశారు. మన ప్రస్తుతకాల మన గురుదేవుడు అలాగే మాస్టర్ గారు, రమణ మహర్షి గారు వీళ్ళందరూ కూడా మనకు మీనరాశి ప్రభావం వల్ల లోకరక్షకులుగా ఉన్నారన్నమాట. ఇదంతా స్టార్టింగ్ పాయింట్ మనకు కన్యారాశి. ఈ కన్యారాశిలో సాధకుడు తక్షణ కర్తవ్యం గురించి పనిచేస్తాడు. తక్షణ కర్తవ్యం ఏంటి, ప్రస్తుత కర్తవ్యం ఏంటి అంటే గురువుగారు పుట్టంగానే సాదాసీదాగా నేను కూడా ఆడుకున్నాను, చక్కగా అన్నీ చేస్తున్నాను, ఈ లోపల మాలవ్య గారి ద్వారా నాకు గాయత్రి దీక్ష ఇచ్చారు, దాన్నే ప్రాణాగ్ని దీక్ష అంటారు, అది అయిన తర్వాత నాకు ఒకరోజు తేజపుణ్యం కనిపించింది, కనిపించి నాకు మూడు జన్మలు చూపించారు, ఆ తర్వాత నాకు చేయాల్సిన పని చెప్పారు, తక్షణ కర్తవ్యం చెప్తారు. తక్షణ కర్తవ్యం ఏంటి, 24 లక్షల గాయత్రి చేయడం, గోసంస్కార ఆహారం తినడం, అఖండ దీప సమ్ముఖంలో ఇవన్నీ చేయటం, దేశ స్వాతంత్రం కోసం ఒక సేవకుడిగా పనిచేయడం, ఇవన్నీ కూడా గురువు గారికి తక్షణ కర్తవ్యం. అలాగా మనకు తక్షణ కర్తవ్యం తెలియాలంటే మనం కూడా అమ్మ అనుగ్రహం కావాలి అని ఎప్పుడైతే తపస్సు చేస్తామో ఖచ్చితంగా మనకు కూడా అమ్మ అనుగ్రహం తెలుస్తుంది. దానికి ఒక చక్కటి మాట ఉన్నది, నాకు భగవంతుడి ప్లాన్ తెలియాలి నాకు ఎలాగ అని ఈ పాటికి అందరూ అనుకుంటూనే ఉంటున్నారు. ఎందుకంటే డివైన్ ప్లాన్, డివైన్ ప్లాన్ అని 100 సార్లు చెప్పుకున్నాను. ఆ డివైన్ ప్లాన్ ఏంటి, నాకు ఎలా తెలుస్తుంది అంటే ఎలా తెలుస్తుంది, దానికి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మనకు డివైన్ ప్లాన్ అర్థమవుతుంది. అంటే మనలో కొన్ని లక్షణాల గురించి చెప్పుకున్నాం, అదేంటంటే అరవిందుల మాటల్లో చెప్తా, హౌ షల్ ఐ నో గాడ్స్ విల్ విత్ మీ, హౌ షల్ ఐ నో గాడ్స్ విల్ విత్ మీ, ఐ హ్యావ్ టు పుట్ ఈగోయిజం అవుట్ ఆఫ్ మీ. అంటే మనలో అహంకారం పక్కన పెట్టాలి, హంటింగ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ లేయర్ అండ్ బర్రో అండ్ బేత్ మై ప్యూరిఫైడ్ అండ్ నేకెడ్ సోల్ ఇన్ హిస్ ఇన్ఫైనట్ వర్కింగ్స్, దెన్ హీ హిమ్సెల్ఫ్ విల్ రివీల్ ఇట్ టు మీ. ఎప్పుడైతే మనలో అహంకారాన్ని పక్కన పెట్టేసి మనలో ఉన్న సమస్త దోషాలని కడిగి పడేస్తాము సాధన ద్వారా, అప్పుడు మనలో ఉన్న ప్యూరిటీ పెరిగే కొద్దీ మనకు భగవత్ తత్వము, భగవత్ యొక్క ప్రణాళిక అవన్నీ అందించబడతాయి. అలాగే గురువు గారికి అందించబడ్డాయి. తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇదిగో యుగసంధి కాలం కాబట్టి నువ్వు ఇలా పనిచేయాలి. ఇప్పటి నుంచి మొదలెట్టి 1980 నుంచి 2000 వరకు యుగసంధికి, ఆ తర్వాత నవనిర్మాణాన్ని కోసం పనిచేయాలి, దీనికోసం ఇవంతా చేయాలి, ఇది నీ ప్రస్తుతం ప్లాన్ అని ఇచ్చారు. అలాగే మనకు కూడా వ్యక్తిగతంగా విడిగా ఇంకా ప్లాన్ అక్కర్లేదు, ఆయన ఫాలో అయితే అదే మన ప్లాన్ కూడా. ఇదంతా ఎలా తెలుస్తుంది అనుకున్నాం మనం, కన్యారాశి ప్రభావం ఉన్న జగన్మాత అనుగ్రహం వల్ల తెలుస్తుంది. అలాగే ఇది భూతత్వ రాశి కన్యారాశి. ఇలాంటి భూతత్వ రాశులు ఇంకా రెండు ఉన్నాయి, అవేంటంటే వృషభము మకరము. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి జోడి యొక్కలో జ్యోతిష్ చక్రంలో? వృషభము, కన్య, మకరం. ఈ మూడు భూతత్వ రాశులు మన భూమి మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ప్రభావం ఏంటంటే వృషభం ఉంది, దీంట్లో ఏంటంటే అనుభూతులు కావాలి అని ఒక ఆరాటం ఉంటుంది, అలాగే కోరికను సంతృప్తి చేసుకోవాలని ఒక తపన ఉంటుంది. దీన్ని అంతటినీ కూడా ఇంగ్లీష్లో సులభంగా జ్వాలకులు గారు ఏమన్నారు, ద లైట్ ఆఫ్ నాలెడ్జ్. ఓ చదివేసుకోవాలి, గోళ్ళని నేర్చేసుకోవాలి, ఇలా తపన ఉంటుంది కొందరికి అది. ఆ తర్వాత కన్యారాశి, ద హిడెన్ లైట్ ఆఫ్ గాడ్. ఈ హిడెన్ లైట్ ఆఫ్ గాడ్ అంటే మనలో దాగి ఉన్న భగవంతుడి వెలుగు ఏదైతే ఉందో, దీంట్లో ఆధ్యాత్మికమైన కామనలు అంటే శుభకామన, అందరూ బాగుండాలని కోరుకోవడం, అలాగే మన కోరికల్ని వ్యక్తీకరించడం, ఇవన్నీ కూడా కన్యారాశిలోకి వస్తాయి. చివరిగా ఇంకా మూడోదైన మకర రాశి, ఇదేంటంటే ముక్తి కోసం కోరిక, అలాగే సేవించాలి అనే కోరిక, ద లైట్ ఆఫ్ లైఫ్ మకరం. అంటే ఈ మూడు రాశుల్లోనూ కోరిక ఉంటుంది. మొదటి కోరిక ఏంటంటే మామూలు కోరిక వృషభంలో, ప్లస్ అంటే నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి స్కాలర్ అవ్వాలి, అలాగే అనుభూతి చెందాలి, మన కోరికలు తృప్తిపరచుకోవడానికి ఇది చదివితే అది వస్తుంది, అది చదివితే అది వస్తుంది, ఈ సాధన చేస్తే ఇది వస్తుంది, ఈ కోరిక తీరుతుంది, మహాలక్ష్మి చేస్తే ఇంకేమైనా డబ్బులు కుదిస్తే అలాగా చిల్లులు పడిపోతుంది పైన టాప్ అంతా, దాంట్లో నుంచి వర్షం పడిపోతుంది అంత డబ్బులు, ఇలాంటి ఆలోచన ఉండొచ్చుకోండి. కనకధారాస్తవం చేస్తే నిజంగా ఉసిరి పళ్ళు పడినట్టుగా బంగారం మనకు కూడా పడతాయేమో ఆశ ఉండొచ్చుకోండి, పడదు అలాగా. అలాంటిదంతా కూడా వృషభ రాశిలో ఉంటుందన్నమాట కోరిక. తర్వాత ఇంకా కన్యారాశి ప్రభావం ద్వారా సాధన చేసిన వాటికి తనలో నిద్రాణమై ఉన్న దైవీతత్వం జాగృతం అవుతుంది. మకరంలో సేవాభావం, అలాగే ముక్తి కోసం ఆరాటం, ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు. ఈ రకమైనవన్నీ కూడా మనని భగవంతుడి వైపు నడిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వృషభానికి ఒక సింపుల్ ఏం చెప్తారంటే ఇంపల్స్. ఇంపల్స్ అంటే అనిపించి చేసేయటం, ఇంపల్సివ్ యాక్షన్ అంటే మనకు అనిపించింది చేసేయటం, అది వృషభం. అలా కాకుండా కన్యారాశికి గోల్, ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం ప్రకారం చేయటం ఉంటుంది. అలాగే మకర రాశికి సర్వీస్, ఈ మూడు కూడా కోరిక సంబంధించినవే, రకరకాల రూపాలు ఉన్నాయి. ఈ వృషభం నుంచి మనం కన్యలోకి ప్రయాణం చేస్తాం, అంటే మామూలు కోరిక నుంచి మెల్లిమెల్లిగా ఈ కోరికలు తీరటం, కోరికలు తీరకపోవడం, వాటిల్లో వచ్చిన అనుభవాలు, ఎప్పుడైతే కష్టాలు ఎదురయ్యాయో ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఏం చేయాలి, ఎలా చేస్తూ మన అనుభవం ద్వారా కొన్ని జన్మలకి అర్థమవుతుంది, ఓ భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఎక్కడా లేడు, మనలో ఉన్న భగవంతుని మనం దర్శించాలి అని వృషభం నుంచి మెల్లిగా కన్యలోకి వస్తాం. కన్య నుంచి ఏం చేస్తామంటే మనలో ఉన్న భగవంతుని ఎప్పుడైతే మనం దర్శించామో అది సేవారూపంగా ఉండితే తప్ప లాభం లేదనే జ్ఞానం వస్తుంది. ఆ రకంగా సేవలోకి వెళ్తాం. మకరంలో ఆ జ్ఞానం వస్తుంది, కుంభంలో సేవ చేస్తాం. చేసినప్పుడు మెల్లిగా భగవతత్వంలోకి సంపూర్ణంగా డిసెండ్ అవ్వడం జరుగుతుంది. మీనరాశిలో 2-1 అవుతుంది. ఇదంతా కూడా కన్యారాశిలో ఉన్న గాయత్రి మాత సవిత పశ్చింతి ఏదైతే ఉందో ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది. అందుకని మనకు గాయత్రి మంత్రాన్ని అందరికీ ప్రచారం చేయమంటుంది. ఈ కన్యారాశిలో ఇంకా ఏమిటంటే డెప్త్స్ బాగా అగాధంగా ఉంటాం, లోతులు, అలాగే చీకటి, అలాగే ప్రశాంతత, అలాగే వామ్త్, ఇవన్నీ చెప్తుంది అన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే తల్లి గర్భంలో కూడా ఇది ఉంటుంది. ఈ తల్లి గర్భంతో ఈ కన్యారాశిని ఎందుకు పోలుస్తారంటే, ఎలాగైతే ఒక శిశువు భూమి మీదకి రావడానికి 9 నెలల సమయం పడుతుందో, అలాగే ఒక మానవ దేహంలో ఉన్న భగవతత్వం బయటికి రావడానికి 9 రాశులు ప్రభావం చేస్తూ ఉంటాయి. మొత్తం 12 రాశుల్లో 9 రాశులు ప్రభావం చేస్తాయి. ఆ 9 రాశుల ప్రభావం గురించి చెప్తూ ఇది అంతా కూడా జగన్మాత గర్భంలో ఉంటుంది, సరైన సమయంలో దివ్య ప్రణాళికతో కాలం గర్భంలో ఉన్న ఈ మొత్తాన్ని ఈ రాశి వ్యక్తీకరిస్తుంది. అందుకని ఈ 9 రాశులు ఏంటంటే మేషం, మిథునం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం, చివరిగా 9వ రాశి కన్య జగన్మాత. మేషంలో ప్రారంభిస్తుంది, తర్వాత అది కన్యలో పూర్తవుతుంది అన్నమాట. ఈ రకంగా మనకు ఈ 9 రాశుల యొక్క ప్రభావంతో మనిషిలో ఉన్న దివ్యత్వం జాగృతం అయ్యి వ్యక్తీకరింపబడే స్థితికి వస్తుంది. అది మేషం అయితే ప్రారంభం, ఏదైనా సరే స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు కూడా మేషమే. ఏ సంకల్పం వచ్చినా ఇలా జరగాలి అలా జరగాలి. తర్వాత మిథునం, ఒక రిలేషన్ వస్తుంది, రిలేషన్ తర్వాత కోరిక వస్తుంది. కోరిక ఏంటంటే ఇదిగో మనలో ఉన్న దైవత్వం మనం తెలుసుకోవాలి. తర్వాత కదలిక, కర్కాటకం ద్వారా కదలిక అంటే ఏంటి, మనం జపం చేయడం మొదలెట్టడం, లేకపోతే మెడిటేషన్ చేయడం మొదలెట్టడం, లేదా గురువు గారికి రకరకాల తపస్సాధనలు వాటిని చెయ్యాలి అని మనం ఇనీషియల్గా ఒక డైరెక్షన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడం. ఆ తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నామో మనలో వీడు సరిగ్గా చేస్తున్నాడా లేదా అని మనం ఎలాగైతే మామూలుగా యూనిట్ టెస్టులు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ పెడతారో అలా ఇక్కడ కూడా టెస్టులు ఉంటాయన్నమాట. ఆ టెస్టులు పాస్ అవ్వాలి. ఇవన్నీ వృశ్చిక రాశి ప్రభావంలోకి వస్తాయి. మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకున్నప్పుడు ఆ లక్షణాలు ఆ పరిస్థితి ఏంటో చెప్పుకున్నాం. ఆ తర్వాత ధనుస్సు రాశిలోకి మెల్లిగా ఎంటర్ అవుతాడు, అప్పుడు ఒక డైరెక్షన్ లభిస్తుంది. ఎస్ ఇలా చేయాలి, మనం ఇలా చేస్తే గోల్ రీచ్ అవుతుంది. ఆ డైరెక్షన్ లభించిన తర్వాత కుంభరాశి ప్రభావం ద్వారా వ్యక్తి సేవా పథంలో నడుస్తాడు, సేవ చేయాలి. గురువు యొక్క సేవ అంటే ప్రస్తుత కాలంలో అర్థం ఏం చెప్పుకున్నాం, గురువుగారు ఇవి నా పనులు ఇవి చెయ్యండి మీరు అంటే అవి చేస్తేనే ఆయనకి సేవ చేసినట్టు. అంతేగాని పటం పెట్టి రోజు హారతి ఇస్తే, ఆయన పాడిన పాటలన్నీ పాడేసి హారతి ఇస్తే, గాయత్రి చాలీసేసి చదివేసి హారతి ఇస్తే కాదు. మిగతా పనులు కూడా చెప్పారు, అవన్నీ కూడా చేయాలి. తర్వాత మీనంలోకి ప్రవేశిస్తాడప్పుడు ఈ సేవ ద్వారా మీనంలోకి ప్రవేశించి ముక్తి అంటే ఏంటో తెలుసుకుంటాడు. ముక్తి అంటే ఏంటి, తన మెంటల్, తన వైటల్, తన ఫిజికల్ ఈ బాడీస్ మూడింటి నుంచి వాటి వల్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫ్రీగా గురువు గారు ఇచ్చిన పని చేయడానికి తను ఫిట్గా అయ్యాడు అని తెలుసుకోవడం. ఇది ఈ కన్యారాశిలో ఉన్న 9 రాశుల కన్య నుంచి లెక్క పెట్టి కన్యతో పాటుగా కలిపి 9 రాశుల ప్రభావం. ఈ 9లో ఇంకొకటి ఉంది మనకు, నవరాత్రుల సాధన అని చెప్తారు. ఆ 9 ఏంటంటే ఈ 9 నెంబర్ ఆఫ్ మ్యాన్ అంటారు. 9 ఈజ్ ద నెంబర్ ఆఫ్ మ్యాన్, 10 ఈజ్ ద నెంబర్ ఆఫ్ నేచర్. సృష్టి ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. మనం కూడా 9 నుంచి 10కి వెళ్ళాలి, పూర్ణత్వం వైపుకి వెళ్ళాలి. 9 ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే ప్రస్తుత మానవ జాతి ఏదైతే ఉందో ఈ మానవాళికిను 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 అని చెప్పి మనకు 12 హైరార్కీలు ఉన్నాయి. దాంట్లో 5 ఆల్రెడీ అయిపోయి మిగతావి నడుస్తుంది 7. వీటికి నంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తే సరిగ్గా 9కి 4కి 1 వస్తుంది. దాని ఎదురుకుండా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఉంటుంది. అది ఆయన అయిపోయిన వాటిని కూడా లెక్క పెడితే 9 కింద వస్తుంది. ఆ ట్యాబ్లేషన్ ఒకసారి చూడండి, ఆ దాన్ని చెప్తుంది అన్నమాట 9 నెంబర్. ఇంకా మనకు ఉన్నత స్థితికి వెళ్ళడానికి మామూలు స్థాయి నుంచి నరుడు నారాయణుడు అవడానికి 9 దీక్షలు ఉన్నాయి. ఆ 9 దీక్షలో గ్రహాలకు సంబంధించిన 5 దీక్షలు, అలాగే సూర్యుడికి సంబంధించినవి 2 దీక్షలు, అలాగే విశ్వానికి సంబంధించి అంటే సిరియస్ స్టార్ వైపు వెళ్ళడానికి 1 దీక్ష. మొత్తం కలిపి 5, 2, 7, 1, 8 ఇవన్నీ కలిపి సింథటిక్గా ఇంకొకటి 9. ఈ 9 దీక్షలు మనం చేయటం మనిషికి ఇవ్వటం జరుగుతుంది గురుదేవుడు. దాని ద్వారా మానవుడు విశ్వ మానవుడికి వ్యక్తి చేతనత్వం విశ్వచేతనత్వంతో ఒకటై పనిచేస్తూ ఉంటాడు. అందుకే మనకు శ్రీచక్రంలో కూడా 9 ఆవరణలు ఉంటాయి. మొట్టమొదటిది బయట ఉన్నది భూపురం, తర్వాత అలా వరుసగా వచ్చి మధ్యలోకి వచ్చేసరికి బిందుస్థానం వచ్చేస్తుంది. ఈ బిందుస్థానం వచ్చేసరికి 9 ఉంటుంది. ఇవన్నీ కూడా 9, 9 ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క 9. అలాగే మన శరీరం కూడా శ్రీచక్రం అంటేనే శరీరం, శరీరం అంటేనే శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలోనే అమ్మవారు ఎప్పుడు బిందు కోణంలో ఉంటారు అని చెప్తారు. అది ఇంకొక రోజు ఎప్పుడన్నా కూడా దానికి సంబంధించి చెప్పుకోను. ఇంకా ఒక తల్లి తన గర్భంలో శిశువుని భరిస్తూ 9 నెలలు అయిన తర్వాత ఎలాగైతే పిల్లని లేదా పిల్లవాడిని కట్టిందో అలాగా ప్రస్తుతం మానవ పరిస్థితి, ప్రస్తుతం మానవాళి అంతా కూడా ఒక గర్భిణీ స్త్రీతో పోల్చవచ్చని చెప్తారు మాస్టర్ జ్వాలకులు. ఈ స్థితిలో 3 రాశులు మానవాడి మొత్తం మీద పనిచేస్తారు. అదేంటంటే కన్య ఫస్ట్ది. ఈ కన్యతో మొదలుపెట్టి 9 రాశులు ఏవైతే ఉన్నాయో ఇవి గర్భం కింద లెక్క అనమాట 9 నెలల కింద. అదైన తర్వాత మకర రాశి ప్రభావం వస్తుంది. ఆ మకర రాశి ప్రభావంలో ఇది ప్రసవ వేదన సమయం, అప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ అదంతా అయిపోయిన తర్వాత తనకి పుట్టిన బిడ్డను చూసుకొని చాలా ఆనందిస్తుంది అని మనకు గురువుగారి జీవిత చరిత్రలో ఉంటుంది. ఈ నవయుగ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న ఇదంతా కూడా చాలా కష్టమైన సమయం. ఎలాగైతే ప్రసవ వేదన పడుతున్న తల్లి బాధపడినా పుట్టిన బిడ్డను చూసి ఆనందిస్తుందో అలాంటి ఒక నూతన యుగ నిర్మాణం జరిగే సందర్భం ఇప్పుడు వస్తుంది అన్న వాక్యాలు గుర్తు తెచ్చుకుంటే ఈ 3 మీకు అందరికీ బాగా అర్థమవుతాయి. ఇది అయిన తర్వాత శిశు జననం అప్పుడు మీనరాశి ప్రభావంలో జరుగుతుంది. మరి లోకాన్ని రక్షించేవాడు పుడతాడు అంటే ఇప్పుడున్న ఈ అంధకార యుగం ఏదైతే ఉందో ఇది పోయి సత్యయుగం ఏర్పడటం అనేదే నూతన శిశు జననం. ఆవాడే లోకరక్షకుడు అంటే ఆ రకంగా గురువు గారు ఇచ్చిన ప్రణాళిక మొత్తం కూడా ఈ కన్యారాశి, మకర రాశి, మీనరాశుల్లో ఫస్ట్దేమో ప్రెగ్నెంట్ టైం 9 నెలలు, తర్వాత లేబర్ ప్రసవ వేదన సమయం, తర్వాత బర్త్ ఆఫ్ ద చైల్డ్. ఈ 3 కూడా మనకు కన్యా మకర మీనరాశుల ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇది కన్యారాశికి సంబంధించి. ఇంకా ఈ కన్యారాశికి 3 అధిపతులు ఉన్నారు. వాళ్ళ మొదటి వాడు భుజుడు. ఈయన ఏం చేస్తాడంటే చేతనత్వానికి జీవుడు యొక్క శక్తికి గుర్తు. బుధుడు మామూలుగాను కుండలినీ శక్తి మనలో యాక్టివ్గా పనిచేయడానికి గుర్తు. కాబట్టి మీరందరికీ గాయత్రి హవన విధి చేసేవాళ్ళందరికీ కూడా అగ్నిస్థాపన అయిన తర్వాత ఒక మంత్రం వస్తుంది. యద్ బుద్ధస్వాగ్నే ప్రదుయా గృహిత్వమిష్ట ఊర్తేదృయేధామయం చ అస్మిన్ సదస్య అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చరీర. ఇది బుధుడు మంత్రం. బుధుడు అంటేనే సూర్యుడితో సమానమైనవాడు. ఈ బుధుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు, మనలో ఉన్న చీకటిని పోగొడతాడు, మనం చూడలేని తనం ఏదైతే ఉందో అది పోగొడతాడు. నిజంగా కళ్ళు కనబడకపోతే రోజు ఈ మంత్రం చేస్తుంటే కళ్ళు కనబడతాయి. కళ్ళలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ మంత్రం చేసుకోవచ్చు. ఈ బుధుడు మనలో చేతనత్వాన్ని జాగృతం చేస్తాడు. అంటే చేతనత్వం అంటే మనకు ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఫ్యాన్ ఉన్నది, ఫ్యాన్ తిరగకుండా ఉంది. మనం వచ్చి ఆ ఫ్యాన్కి సంబంధించిన స్విచ్ ఆన్ చేసాం, వెంటనే దాంట్లోకి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఫ్యాన్ తిరుగుతూ మనకు గాలి వేస్తుంది. మరి అంతవరకు ఫ్యాన్ తిరగట్లేదు కదా. 2 ఉన్నాయి అక్కడ, అంటే స్పిరిట్ ఉంది, మ్యాటర్ ఉంది. ఈ రెండింటినీ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు దాంట్లో నుంచి చేతనత్వం బయటకు వస్తుంది. బల్బు ఉన్నది, అలాగే కరెంట్ ఉంది. ఈ రెండింటికి కనెక్షన్ ఇస్తేనే వెలుగు వస్తుంది. అలాగే మానవ దేహం ఉన్నది, మానవ దేహంలో పరమాత్మ ఉన్నాడు. ఈ రెండింటినీ కలిపినప్పుడే మనలో చేతనత్వం అనేది వస్తుంది. ఆ రకంగా ఈ రెండింటినీ కలపడం, మానవ దేహం ఉన్నది, ఇప్పుడు మానవ దేహాన్ని మానవ దేహంలో ఆ పరమాత్మ తత్వం యొక్క తత్వాన్ని కలపాలి. ఈ రెండింటినీ కలిపినప్పుడు చేతనత్వం అనేది ఒకటి వికసిస్తుంది. ఆల్రెడీ చేతనత్వం లేకుండా లేం మనం ఉన్నాం, కానీ ఈ గురు పరంపర ప్రకారం ఉన్న చేతనత్వం ఏదైతే ఉందో అది లేదు, అది వచ్చేట్టు చేస్తాడు బుధుడు. ఇది మనకు బుధుడికి సంబంధించిన. తర్వాత ఇంకో అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడి ద్వారా ఏంటంటే 2 రకాల శక్తులు మనకి భూమి మీద వర్షిస్తుంటాయి. ఈ చంద్రుడి ద్వారా వల్కన్ అనే ఒక గ్రహం ఉంది. ఆ వల్కన్ ద్వారా ఏంటంటే ఫస్ట్ రే విల్ పవర్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడి ద్వారా 4th రే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అదే పనిచేస్తుంది. ఈ 2 పనిచేయడం మన పదార్థం ద్వారా పరమాత్మ వ్యక్తం అవడం అనే సంకల్పం ఏదైతే ఉందో అది పనిచేయడం వల్కన్ అనే గ్రహం ద్వారా పనిచేస్తూ అది ఎలా సాధించబడుతుందంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, పరిస్థితులతో యుద్ధం చేయడం అనమాట. గురువుగారు చెప్తారు సరే, మనకు అనుకూల పరిస్థితులు లేనప్పుడు సంఘర్షణ చేయాలి, సంఘర్షణ సృజన ఈ 2 చేయాలి. సంఘర్షణ అంటేనే ఇక్కడ వల్కన్ ఫస్ట్ రే పరమాత్మ శక్తి వ్యక్తం అవడం సంకల్పంతో పనిచేయడం, అది సృష్టించడం. దానికోసం హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అనేది పని చేయించుకుంది. అది సంఘర్షణ సృష్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడవ అధిపతి గురువు, ఈయన ఏం చేస్తాడంటే లవ్ ప్రేమ, ప్రేమతత్వం అనేది గురువు ద్వారా మనకు వస్తుంది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే బుధుడు మనస్సుకి, గురువు వైటల్ ప్లేన్ అంటే మన కోరికల శరీరం వాటికి, అలాగే చంద్రుడు ఫిజికల్ బాడీకి. ఈ మూడింటి మీద ఈ ముగ్గురు పనిచేస్తూ ఉంటారు. అంటే కన్యారాశిలో సాధన మనం చేస్తున్నప్పుడు, కన్యారాశిలో చేయడం అంటే ఏంటో మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోక్కర్లేదు, అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం అన్నప్పుడు మనకు ఈ మూడు గ్రహాలు వాళ్ళ శక్తుల్ని మన మీద వర్షిస్తూ ఉంటాయి. బుధుడు మనస్సుని, చంద్రుడు సారీ బుధుడు మనస్సుని, గురువు మన యొక్క కోరికల శరీరాన్ని లేకపోతే కామమైన శరీరాన్ని డిజైర్ బాడీని, అలాగే చంద్రుడు ఫిజికల్ బాడీని పవిత్రీకరణ చేస్తూ భగవతత్వం వ్యక్తం అవడానికి కావాల్సిన మార్పులు చేతులన్నీ తయారు చేస్తారు. ఇలాగా ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, ఏ రోజునైతే మానవాళి ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకుని పాటిస్తూ ఉంటుందో, మొట్టమొదటి ఏంటి ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి అని తెలియాలి, ఆధ్యాత్మిక సత్యాలు ఇవన్నీ తెలియాలి, వాటిని పాటించాలి. ఎప్పుడైతే ఆ రోజు వస్తుందో, ఏ రోజైతే ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని మానవాళి వాటిని పాటిస్తుందో, ఆ రోజు గురువు యొక్క కార్యక్రమం ఏంటది, లవ్ విజ్డమ్ ఇంకా 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 అధికమై అప్పుడు మొత్తం భూమి మీద మానవాళి అందరికీ కూడా శాంతి అభివృద్ధి అనేవి జరుగుతాయి. ఈ రెండింటినీ అచీవ్ చేయడానికి ఏం చేయాలి అంటే, గురువుగారు కోరుకున్నట్టుగా యుగ క్రాంతిధార్మి సాహిత్యం, ఈ యుగ పరివర్తనకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా నేను ఈ 20 పుస్తకాల్లో చెప్పాను, వాటిని బాగా ప్రచారం చేయండి అన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆధ్యాత్మిక సత్యాలు ప్రజలందరికీ బాగా తెలుస్తాయి, వాటిని వాళ్ళు పాటించడం వల్ల భూమి మీద శాంతి అలాగే ప్రోగ్రెస్ అభివృద్ధి రెండు వస్తాయి. అటువైపు మనం ప్రయాణించాలి. ఇంకా ఈ కన్యారాశిలో ఇంకొక 8 రాశులు కలిసి పనిచేస్తూ మనకు దైవీ వ్యక్తీకరణని సులభం చేస్తాయని చెప్పుకున్నాం, ఆల్రెడీ అని చెప్పేసుకున్నాం. కానీ మనకి ఏంటి అంటే, మేషం మిథునం వృషభం కర్కాటకం వృశ్చికం ధనుస్సు కుంభం మీనం, చివరిగా ఇంకా వీటిలో కలవనివి మూడు ఉన్నాయి. మొత్తం 12 రాసుల్లో 9 రాసులు చెప్పుకుంటే కలవనం ఏంటంటే సింహం. దీంట్లో ఏంటంటే, మనిషికి లోవర్ సింథసిస్ అంటే మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీ వీటి మధ్య ఒక అనుసంధానం కరెక్ట్గా జరగాలి, సెల్ఫ్ కాన్షియస్నెస్గా ఒక వ్యక్తి తయారై అవ్వాలి అంటే అది సింహరాశి ప్రభావం వల్ల ఒక రకంగా చూస్తే వీడు సెల్ఫిష్. రెండో రాశి తులారాశి, ఇది బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్లో ఏంటంటే, ద్వంద్వాలను అన్నింటినీ వీడు బ్యాలెన్స్ చేసుకుంటూ చాయిస్, ఫ్రీ చాయిస్, అటెల్దాం ఇటెల్దాం ఎటన్నా వెళ్ళచ్చు, ఆ రకంగా తులారాశి. మూడోది మకర రాశి, ఇది హయ్యర్ సింథసిస్. ఇందాక లోవర్ సింథసిస్ చెప్పుకున్నాం అంటే మెంటల్ వైటల్ ఫిజికల్ బాడీ మధ్య సింథసిస్ ఉంటే, మకరంలోకి వచ్చేసరికి హయ్యర్ సింథసిస్ ఏంటంటే, ఈ మొత్తం కూడా ప్రజ్ఞకి మనలో ఉన్న భగవంతుడి అంశమైన నేను నేను అంటాం అయాం, ఆ నేను అనే జీవప్రజ్ఞ ఏదైతే ఉందో దానితోటి ఈ లోవర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో మెంటల్ వైటల్ ఫిజికల్ సింథసిస్ జరుగుతుంది, పదార్థంపైన జీవుడి యొక్క ఆధిపత్యం వస్తుంది. ఈ రకంగా మనం మొత్తం ప్రణాళిక అంతా కూడా వ్యక్తం అవడానికి కావాల్సిన సమస్త జ్ఞానం కూడా అమ్మ అనుగ్రహం వల్ల సాధకుడి మీద వర్షించడం అనేది ఈ కన్యారాశి ప్రభావం వల్ల జరుగుతుంది. అందుకని కన్యారాశి చాలా ఇంపార్టెంట్. మనకు భారతీయ ధర్మంలో మనకు నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఒకరోజు బాలగా ఒక కన్యని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఇదంతా కూడా మన ఆచారం, ఇవన్నీ కూడా శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువు గారు చేసి చూపించారు. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఆల్ సెడ్ అండ్ డన్, ఇప్పుడు ప్రస్తుతం మనకున్న మాస్టర్ మౌర్య, మాస్టర్ కోటభూమి ఇలాంటి మహాత్ములందరూ కూడా దేవి సప్తశతిలో ఏవైతే చెప్పారో ఆ సాధనలు చేసుకునే అంతవాళ్ళు అయ్యారు, అమ్మ అనుగ్రహం వల్లే అంతవాళ్ళు అయ్యారు. అలాగే ఈకే గారు చెప్పుకుంటారు, ఆయనకి ఆ పరమ గురువులు కనిపించి నీ మీద జగన్మాత అనుగ్రహం బాగా ఉన్నది అని మాకు తెలిసింది, అందుకే నిన్ను మేము కాంటాక్ట్ చేయడానికి వచ్చాం, నువ్వు కూడా ఇలాంటి విశ్వ ప్రణాళికలో పనిచేయాలి అని అడిగారు అని ఆయన రాసుకుంటారు. అందుకని మనం కూడా గురువుగారు ఎలాగైతే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ గురువుని దర్శనం చేసుకుని తన కార్యక్రమాలన్నింటినీ వాళ్ళ గురువు ద్వారా పొందారు, అలాగే మనం కూడా మళ్ళీ అంత సాధన చేసి పొందక్కర్లేదు. కానీ మన అదృష్టం ఏంటంటే అలాంటి నిష్కళంక ప్రజ్ఞామూర్తి అయిన గురువుగారు గాయత్రి స్వరూపులు మనకు సాక్షాత్తు దీక్షలు ఇచ్చిన వాళ్ళు, దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పుస్తకాల ద్వారా అలాగే ఆయన వాయిస్ ద్వారా విన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ విని ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మీరు బాగా ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకుని మీరు కూడా గురువుగారు కోరుకున్నట్టు ప్రజ్ఞాపుత్రులుగా తయారు కావాలి, నరుడు నారాయణుడుగా మనిషి మహామనీషిగా తయారవ్వాలన్న గురువుగారి సంకల్పం, మనిషిలో ఉన్న దైవత్వం మేలుకోవడము, పృథ్వీపై స్వర్గావతరణ జరగటము, మనం మారితే యుగం మారుతుంది అనే భగవత్ సంకల్పం ఏదైతే ఉందో, యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం సుసంపన్నం అవటం అనేవి మన చేతుల్లో ఉన్నాయి. నేనంతా పైన చేసేసాను, ఇంకా పైన చేసేసాను, ఇంకా చేయాల్సింది మీరే. అంటే ఏంటి, స్థూల శరీరంలో కొంత పని జరుగుతుంది, సూక్ష్మ శరీరంలో కొన్ని పనులు చేస్తారు. కారణ శరీరం అంటే మన కంటికి కనపడదు అసలు, అలాంటి కంటికి కనపడని ప్రదేశం అదృశ్య జగత్తు అంటాం. ఆ అదృశ్య జగత్తులో పనిచేసేవాళ్ళు కారణ శరీరంతో పనిచేస్తారు. అక్కడ పని అంతా నేను చేసేసాను, ఇంక చేయాల్సింది మీరు అంటే, ఇప్పుడు మనం ఈ కన్యారాశిలో ఇందాక చెప్పుకున్నాం భూమి మీద అంతా శాంతి అభివృద్ధి జరగాలి అంటే మొత్తం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏ ఒక్కటి మనం సొల్యూషన్ తీసుకున్నా ఆ ఒక్క సొల్యూషనే మిగతా వాటి అన్నింటినీ కూడా సొల్యూషన్ ప్రసాదిస్తుంది అని చెప్పి గురువుగారు ఇచ్చారు మనకు. గురువుగారి జీవిత చరిత్రలో కనిపించడానికి వాతావరణ కాలుష్యం, ఇంకా ఏవో రకరకాల బోల్డ్ ఉన్నాయి, ఎక్కడ చూసినా దుష్టాచారం దుష్ప్రవృత్తులు ఉన్నాయి, ఇవన్నిటినీ ఆన్సర్ ఒక్కటే, ఒక్కదానికి ఆన్సర్ కనుక్కున్నా అన్నిటికీ ఆన్సర్ కనుక్కున్నట్టే. దానికి ఆయన ఇచ్చిన సూత్రం ఏంటి, ఆత్మవత్ సర్వభూతేషు, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, అదే మనిషిలో దైవత్వం జాగృతమవటం అంటే. వసుదైక కుటుంబకం రెండోది, వసుదైక కుటుంబకం అంటే భూమి మీద ఎక్కడ ఉన్న మనుషులందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. ఎప్పుడైతే తనలోని ఆత్మను తాను దర్శించాడో అప్పుడు రెండో వాడిని వాడు ద్వేషించలేడు, ఎందుకంటే అవతల వాడిని చూడంగానే ఓ నాలో ఉన్నట్టే వీడిలో ఉన్నాడు, నేను చూశాను ఇంకా వీడు చూడాలి. కాబట్టి మనం అక్కడ సేవ అంటే అర్థమవుతుంది, మనం ఏ రకంగా నేర్చుకున్నామో అదే జ్ఞానాన్ని ఇంకొకళ్ళకి కూడా పంచాలి అనే తపన, సేవ కోరిక, ఇందాక చెప్పుకున్నాం చూసారా, సేవించాలి అనే కోరిక, ముక్తి అనే కోరిక, ఇవన్నీ మనకి ఈ కన్యారాశి అనుగ్రహిస్తుంది. అటువంటి కన్యారాశి రూపంలో జగన్మాత గాయత్రి మాత మనందరి మీద తన ఈ రకమైన అనుగ్రహాన్ని సదా వర్షిస్తూ ఉంటే దాన్ని మనం అందుకొని దాన్ని మనం ఆచరించి దాని ద్వారా ఫలితం అందరం పొందాలి. గురువుగారి దృష్టిలో మనందరం ఎస్, వీళ్ళందరూ నా నిజమైన పుత్రులు, నా వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అది అందరం వీళ్ళకి చెంది తీరాల్సిందే అని ఆయన నోటి ద్వారా మనం అనిపించుకునే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటూ, మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్, ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేణ వర్గేణ మహిం మహిష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాస్తాఖినోకాస్తాఖినోకాస్తాఖినోంతు. ఓం శాంతి శాంతి శాంతి.